మన సాంప్రదాయం భారతీయ సంప్రదాయం. అబద్ధం చెప్పినప్పటికీ అది ఎప్పుడు దోషం దోషంగా పరిణమించదు. ఒకసారి అబద్ధం చెప్పవలసి వస్తుంది. ఎప్పుడేం చెప్పారు ఆచార్యుల వారు?
ధర్మరక్షార్థము అసత్యం చెప్పవలసిన సమయమును కలుపు.
అబద్ధం చెప్పినప్పటికీ అది పాపం అని అనిపించుకోదాం అంతే కదండి. తలంచబడదా పాపం రాకుండా ఉంటే మంచిది, కానీ ఈ లోకంలో పాపం రాకుండా అంతమంది ఉండదట. మనిషికి కోపం తరచుగా వస్తుంది, ఆవేశం వస్తుంది. ఆవేశం రాకుండా ఉంటే మంచిదే, కానీ రాకుండా ఎంతమంది ఉండగలరు? శరీరం రాకుండా ఉంటే మంచిదే, రాకుండా ఎంతమంది ఉండగలరు? అబద్ధాలు అబద్ధాలే కాదు, మనం చెప్పిన నిజాలు నిజాలే కాదు. ఆత్మ ఒకటి వ్యవహారిక జ్ఞానంలో సత్యం అక్కర్లేదంటే కావాలి. ఆచార్య వారి అలా చాలా మీకు పైకది చాలా తేలిగ్గా ఉన్న విషయం, చాలా సూక్ష్మమైన విషయం ఆచార్య వారి గారు ప్రస్తావించారు. ఆ ప్రశ్న తేలిగ్గా ఉన్న మీరు వినటానికి సమాధానం తేలిగ్గా ఉంటుంది, మనకు అర్థమైపోయింది అనిపిస్తుంది. సత్యం అనేది మానసిక జీవితానికి సంబంధించింది. కొంతమంది మనుషులకి అసలు మానసిక జీవితం ఉండదు. ఆధ్యాత్మిక జీవితం, మానసిక జీవితం, భౌతిక జీవితం, మూడు రకాల జీవితాలు. అలా కొంతమందికి పశు జీవితం, భౌతిక జీవితం తప్పించి అసలు మానసిక జీవితమే ఉండదు. ఆధ్యాత్మిక జీవితం దాకా అంత దూరం వెళ్ళదు. అసలు భౌతిక జీవితం ఉంటుంది కొంతమందికి, మానసిక జీవితం కూడా ఉండదు. ఆధ్యాత్మిక జీవితం దాకా వెళ్ళదు అసలు. ఇప్పటికీ మనం ఏం తిండి తింటున్నాం, ఏం గుడ్డ కట్టుకుంటున్నాం, నలుగురిలో మర్యాదగా ఉంటున్నాం లేదా మా గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారా లేదా ఇలా అనుకుంటూ ఉంటారు. అదొక రకమైన జబ్బు. మన గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు లేదని ఎవరైనా మనసులో అనుకుంటుంటే అదే రకమైన జబ్బు లక్షణం. జబ్బు లక్షణం అది. కొంతమంది వాళ్ళు పొగుడుకుంటూ ఉంటారు, ఎవరు వాళ్ళని ఏదో రకంగా విమర్శిస్తుంటారు, అది కూడా జబ్బు. ఇవన్నీ జబ్బు లక్షణాలు, అనారోగ్య లక్షణాలు. ఆచార్యులు గారు అడిగింది ఏమిటి, అసలు ఈ మానసిక జీవితం మనుషులకు లేదు. నేను చాలా మందిలో చూసినాను భౌతిక జీవితం మటుకే, అంటే వాళ్ళు దూడలాగా గడ్డి దూడల గడ్డి ఎలా తింటున్నాం, వీళ్ళు అన్నం తినటం, శుభ్రంగా గుడ్డ కట్టుకోవటం, ఈ రకంగా ఏ సమాజంలో అందరిలో మనం మర్యాదగా ఉంటున్నాం లేదో చూసుకోవటం, ఈ రకంగా ఆరోగ్యంగా ఉండలేదు శరీరం అంతమంటూ చూసుకోవడం, కేవలం శరీరమే కేంద్రంగా పెట్టుకుని జీవించే వాళ్ళు కానీ ఇందులో ఒక మనస్సు ఉందనకానీ ఆత్మ ఉందనకానీ తెలియని మనుషులు అనేక మంది. ఆధ్యాత్మిక జీవితం దాకా వెళ్ళొద్దు అసలు, మానసిక జీవితం లేదు మనుషులు. మానసిక జీవితం అంటే ఏంటో తెలియని వాళ్ళు కదా ఆధ్యాత్మిక జీవితం అని తెలుస్తుంది. మానసిక జీవితం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితం అసలు తెలియనే తెలియదు. అది మెంటల్ లైఫ్ లేదు చాలా మంది మనుషులు. స్పందన ఎరగరు, స్పందన అంటే ఎలా ఉంటుందో తెలియదు అసలు. జీవించినప్పటికీ అలా తింటారో మనుషుల మట్టికి అలా ఎదుగుతూ ఉంటారు అన్నం తింటారు కాబట్టి, అలాగే ఎప్పుడు మళ్ళీ శ్మశానానికి వెళ్ళిపోవటం తప్పించి వాళ్ళకి ఇంకా మానసిక జీవితం కనిపించదు. అంటే నీతి అనేది బాకీ అనేది ఎక్స్టర్నల్ సైడ్ అనుకుంటున్నారు. నీతి అనేది సత్యం అనేది బాకీ జీవితానికి సంబంధించిన కాదు. బాహ్య జీవితం ప్రధానంగా పెట్టిన వాడికి ఎవరికి ఆత్మదర్శనం కాదు అసలు. నీతి అనేది, సత్యం అనేది, నిజం అనేది ఆంతరిక జీవితానికి సంబంధించి. కొంతమంది నిజం చెబుతున్నారు, లోపల దురుద్దేశం పెట్టిన నిజం చెబుతారు. నిజం చెబుతాం అని ఏమంటారు, ఆ లోపల అది కదా, లోపల నిజం చెప్పేటప్పుడు లోపల ఉద్దేశం ఏంటి? ఎవరి మనిషిని పాడు చేద్దామని, ఎవరి మనిషిని నాశనం చేద్దామని, బాగు చేద్దాం. ఆ నిజం చెబుతున్నాం అనేటప్పుడు ఎవరి మనిషిని పాడు చేద్దామని చెబుతున్నారా, లేకపోతే ఆ అభివృద్ధిలో తీసుకొద్దామని చెబుతున్నారా? అది ఈశ్వరుడు చూసి ఈ నోరు నిజం చెబుతామని మీరు అనుకుంటారు, కానీ ఈశ్వరుడు చూసి మీ హృదయంలో ఆ నిజం చెప్పేటప్పుడు మీ హృదయంలో సంకల్పం. ధర్మానికి భిన్నంగా జ్ఞానం ఉండదు, జ్ఞానానికి భిన్నంగా ధర్మం ఉండదు. డబ్బుకు బొమ్మ గొడుసు ఎలా ఉంటాయో రాగా ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి, ధర్మం జ్ఞానం. ధర్మం ధర్మం అంటే జ్ఞానం లేకుండా ధర్మం ఉండదు. దానం అనుకుంటారు చాలా మంది, కేవలం ధర్మంలో దానం అనేది ఒక భాగమే, కానీ ధర్మం అంటే కేవలం దానం అని కాదు, అది జీవిత ప్రవర్తనకు సంబంధించింది. మానసిక నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, ఇవన్నీ ధర్మం అనే శబ్దాలు, జ్ఞానం, ఇవన్నీ కూడా ధర్మం అనే శబ్దంలో వచ్చేస్తాయి. ఈశ్వరుడు మీ ప్రవర్తన చూడలే చూడాలని ముఖ్యం కాదు అసలు. మీరు ఒక మాట చెప్పినా, ఒక చూపు చూసినా, ఒక తలంపు మీలోకి వచ్చినా, అది ఏ ఉద్దేశమే మీరు ఆ మాట మాట్లాడుతున్నారు, లోపల ఆ సంకల్పం చూస్తాడు, ఏ ఉద్దేశమే మీరు ఆ మాట మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశం మీరు లోపల పెట్టుకుంటే మీకు ఆ తలంపు వస్తుంది, దాన్ని బట్టి మీకు మార్పు లేస్తాడు ఈశ్వరుడు. అదే బాహ్యానికి ప్రదర్శించబడేది కాదు, నీతి కూడా ఎగ్జిబిషన్ లాగా బాహ్యానికి ప్రదర్శించబడే ఒక వస్తువు కాదు, కేవలం ఆంతరంగిక జీవితానికి సంబంధించింది. బాహ్య జీవితానికంటే ఆంతరంగిక జీవితం ఇంకా చాలా పెద్దది, అది మీరు లోపల చూసుకోక తెలియటం లేదు. మీరు బాహ్య జీవితం కంటే ఆంతరంగిక జీవితం చాలా గొప్ప విషయం, అంతకంటే ఈ లోకం కంటే పెద్ద లోకం మనలో ఉంది. మన కళ్ళకు కనిపించే లోకం కంటే పెద్ద లోకం ఉంది మనలో, మనకున్న లోకం. అంటే ధర్మం కోసం, ఒక మంచి కోసం మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పినా దానివల్ల మీకు దోషం రాదంటున్నాడు ఈశ్వరుడు. ఇంకేత దురుద్దేశం పెట్టుకుని మీరు నిజం చెప్పినా మీకు దోషం వస్తుంది, లోపల దురుద్దేశం పెట్టుకుని మీరు నిజం చెప్పినప్పటికీ దోషం వస్తుంది, లోపల మంచి ఉద్దేశం పెట్టుకుని అబద్ధం చెప్పినా మీకు మంచి మార్పు చేస్తానంటాడు ఈశ్వరుడు. చేస్తాయంట చాలా మంది ఏమనుకుంటున్నారంటే మీరు నిజం చెప్పేస్తున్నాం అనుకుంటారు, అలా నిజం కూడా హితవుగా చెప్పాలి. నిజం చెప్తే మీ నోటికి వచ్చినట్టు చెప్పమని కాదు, హితవుగా చెప్పాలి, ప్రియంగా చెప్పాలి, ఎదుటివాడి ఫీలింగ్ అట్ట చేయకుండా చెప్పాలి నిజం కూడా. ఆ నిజానికి కూడా వాడు బాగుపడటానికి ఉపయోగపడేలాగే చెప్పాలి, వాడిని పాడవటానికి ఉపయోగపడేలా చెప్పాలి. తలం ఎన్ని మ్యాన్ మేడ్ ద్వైతం అంతా కూడా మ్యాన్ మేడ్ మనుషులు శిక్షించుకునే వివాహాలు చేస్తే భర్తలు చచ్చిపోతే మళ్ళీ రెండో వివాహం ఎవరో చేసేవారు కలుపుకోరు, ఇప్పుడు అందరూ చేసేస్తున్నారు. వీళ్ళ పాపం ఎవరని అనుకుంటారు, పూర్వం పాపం అనుకుంటాం, ఇప్పుడు ఎవరని అనుకుంటారు. ఇంకేది కారణం ఏంటి, ఇదంతా మనస్సు సంబంధించింది, దీనికి ఆత్మకి ఎక్కువ సంబంధం లేదు. కాలం ఎలా ప్రవహిస్తూ ఉంటే సాంఘిక వ్యవస్థ ఎలా మారుతూ ఉంటుంది, సంఘం అనేది మార్పులు వస్తూ ఉంటాయి, ఇదంతా అబద్ధం. పూర్వం అమ్మాయిలకి చిన్నప్పుడు భర్త చచ్చిపోతే తిరిగి దిద్ది వివాహం చేసేవాడు కదా, ఇప్పుడు అప్పుడు పాపం వాళ్ళకి అనిపించేది, ఇప్పుడు దిద్ది వివాహం చేస్తే పాపం అనే సమస్య వాళ్ళకి కలగడం. ఇంకేదా, ఇదంతా మనస్సు కల్పించింది. అలాగే రాజమోహన్ రాజు గొప్పవరం టైంలో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఎటువంటి ఆచారం ఉందంటే భర్త చచ్చిపోతే కొంతమంది భార్యలు కూడా శవం మీద బతికుండగానే ఆ శవం మీద ఈ భార్యను కూడా తీసుకెళ్లి దహనం చేస్తుంది. భర్త చచ్చిపోతే భార్య బతికుండగానే ఇలా శవం మీద తీసుకెళ్లి దహనం చేస్తే అదొక పుణ్యం అని మంచిదని అనుకున్నారు. తర్వాత గవర్నమెంట్ దాన్ని నిషేధించింది, రాజా రామ్మోహన్ రావు ఉద్యమం నడిపారు. ఈ భర్త చచ్చిపోతే భార్య కూడా వెళ్ళి చచ్చిపోతామని గవర్నమెంట్ వారికి కూడా కేసు పెడుతుంది, అది పాపం అనేది పుణ్యం, అలా చచ్చిపోతే పుణ్యం అని ఏ స్త్రీ అని అనుకుంటాను. మనం మన ఆయన చూడ మనం కూడా చచ్చిపోదాం, చచ్చిపోతే పుణ్యం అని అనుకుంటున్నాడు. పూర్వం అలా అనుకున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అది ఎంత ఏంటి, మనస్సు యొక్క కల్పితం. సాంఘిక సంఘం యొక్క వ్యవస్థలో మనకు వచ్చే మార్పులన్నింటినీ కూడా లీగ్ ఆధ్యాత్మిక జీవితానికి ఏం సంబంధం లేదు, అంటే మనస్సు కల్పిస్తుంది. అప్పుడు సమాజం యొక్క పురోగతి దయకొల్లి, సమాజం యొక్క మార్పులు వచ్చి సోషల్ కండిషన్స్ మారిపోయి ఇది పుణ్యం అని ఇది పాపం అని ఇదంతా సమాజం యొక్క సృష్టి, మనుషుల యొక్క సృష్టి, గవర్నమెంట్ యొక్క సృష్టి, సమాజం యొక్క సృష్టి, సర్కారం యొక్క సృష్టి. కాబట్టి గవర్నమెంట్ ఏం తీర్మానం, బ్రిటిష్ వాళ్ళు ఏం తీర్మానం చేశారంటే భార్య కనుక పోతే భర్త ఎక్కడ ఎలా పోయినట్టుందో ఆ భార్యను తీసుకుని జైల్లో పడాను, నేను చచ్చిపోతానంట. ఇంకా ఇదంతా అసలు ఇదంతా ఈ వ్యవస్థ అంతా కూడా మనుషుల యొక్క మనస్సులోంచి వచ్చింది. ఇప్పుడు మన రాజ్యాంగం రాసేటప్పుడు 30 సార్లు 40 సార్లు 40 ఏళ్ళు రాసిన రాజ్యాంగం ఇప్పుడు 40 సార్లు 50 సార్లు మార్చేసింది. మీరు ఈ పొరపాటు ఉన్నారు ఆ పొరపాటు ఉన్నారో మార్చేసింది. ఇంకేమి భవిష్యత్తులో ఏమి మార్పులు వస్తాయి? ఇవంతా ఏది నిజం కాదు, పారమార్థిక నిజం మటుకు ఇది కాదు, పారమార్థిక సత్యం మటు మాది కాదు. ఈ మనస్సులో కల్పించుకుని గొడవలిగాను. అంటే దీని గురించి మీరు ఎనర్జీ కాలాన్ని వృధా చేసుకోవద్దు, మీ శక్తిని వృధా చేసుకోవచ్చు. బాహ్య గొడవల గురించి బాహ్య గొడవలు ఇలాగా మారుతూ ఉంటాయి. మీరు ఆత్మ వైపుకు ప్రయాణం చేయకుండా ఈ పేపర్లను గొడవలు లేకపోతే ఆర్జీ ఎల్లమ్మ చెప్పింది అని పుల్లమ్మ చెప్పిన ఇటువంటి గొడవలు మీకు లోకంలో ఏం లేదు. రాగద్వేషాలు తప్ప పేపర్లు చదవండి, రాగద్వేషాలు ఉన్నాయండి. మీరు ఊళ్ళో గొడవలు ఉన్నాయి అన్ని రాగద్వేషాలు, దేశంలో గొడవలు అన్నీ అన్ని రాగద్వేషాలు. పేపర్లో కానీ దేశంలో గొడవలు కానీ రాగద్వేషాలు తప్పించి లైక్స్ అండ్ డిస్లైక్స్ తప్పించి మీకు లోకంలో ఏం లేదు. మీకు లోకంలో గొడవ అంటే రాగద్వేషాలు, రాగద్వేషాలతో లోకం అంతా నిన్నుంది, అంత తప్పించి ఏమీ లేదు. అసలు ఏదైతే సత్యమో ఆత్మ పదార్థం ఏంది, మన దృష్టి మనకున్న శక్తిని మనకున్న యుక్తిని మనకున్న తెలివిని మనకున్న ప్రతిభని మనకున్న ఫ్యాకల్టీస్ని కూడా కేవలం ఆత్మ వైపుకి ప్రయాణం చేస్తే మీకున్న డబ్బు కానీ మీకున్న శక్తి కానీ మీకున్న సమస్త శక్తుల్ని ఆత్మ వైపుకి ఎవరైతే 100 రూపాయలు గురి పెడుతున్నారో వాడికే ఆత్మదృష్టి. స్ప్లిట్ అవ్వడానికి వీల్లేదు. మీకున్న శక్తుల్లో కనీసం కొంచెం శక్తి కూడా స్ప్లిట్ అవ్వకుండా ఉంటే మొత్తం శక్తిని అంతా కూడా ఆత్మని తెలుసుకోవడానికి కనుక మీరు ఉపయోగిస్తుంటే వాడికే ఆత్మ దర్శనం. మనంతా ఊహ కానీ ఆత్మకి ఎట్టి సంబంధం లేదు. ఒకసారి తాడుని తీసి పాముని మనం కంగారు పడతాం చీకట్లో, ఎక్కడ తాడు కనిపించింది అనుకోండి అది పాము మనకు కంగారు పడతాం మనం. కానీ ఒక తాడికి పాముకి ఏమైనా సంబంధం ఉందా? అసలు పాము లక్షణాలు అసలు తాడికి ఏమైనా ఉన్నాయి? అది అనుకున్నాం మనం చీకట్లో ఏమైనా తాడు కనిపించిన పాము ఉరుక్కు పడతాం, మనం ఇంట్లో కూడా ఏమైనా తాడు కనిపించి ఉరుక్కు పడతాం. అంటే మన మనసులో కంగారు పుట్టి ఉరుక్కు పట్టే కానీ అసలు తాడికి పాముకి ఏమైనా సంబంధం ఉందండి? అది మీరు ఆలోచించండి, తాడుకి పాముకున్న గుణాలు ఏమైనా తాడుకు ఉన్నాయా? అసలు కొన్ని తాడుకున్న లక్షణాలు ఏమైనా పాముకు ఉన్నాయా? అసలు దానికి దీనికి ఏమైనా పోడుకుంది అసలు సంబంధం? కానీ మనం ఉరికి పడతాం, మనకు భయం వేస్తుంది. ఏం చేత భయం వేస్తుంది? మనం అనుకుంటున్నాం మనస్సులో అది అది పాము ఏమో అనుకున్నాం. ఆ తాడుని చూసి పాము రెండు మనం భయం వేసిన మాట నిజం, అది పాము కాకపోయినా కంగారు పడుతున్నాం ముచ్చేమంటలు పోస్తాయి అని భయం వేసిన మాట నిజం. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ లోకం కూడా ఈ లోకానికి భగవంతుడి యొక్క ఈ లోకానికి మాయకి భగవంతుడికి ఎట్టి సంబంధం లేదు. ఆత్మకి ఎట్టి సంబంధం, తాడికి పాముకి ఎట్టి సంబంధం లేదు, అలాగే ఆత్మకి లోకానికి ఎట్టి సంబంధం లేదు. సాడిగా చూడగలిగితే ధైర్యమే పుట్టదు. మనం కూడా లోకం ఉన్నది ఆత్మే, జ్ఞానికి లోకం కూడా ఆత్మగానే కనిపిస్తుంది, అడిగి భయం అనే సమస్య కాదు. జ్ఞానాలు అవుతాడు ఒక మనిషికి భయం కలుగుతుంది అనుకుని వాడు జ్ఞానం అవడ. చాలా మంది పాపం చేయటానికి, పొరపాట్లు చేయటానికి, అబద్ధాలు చెప్పటానికి, కుంభాలు చెప్పటానికి చాలామంది కారణం వాళ్ళు తెలియకపోతుంటాం లోపల భయం. మీ కొంతమంది లాభం కోసం కొన్ని అబద్ధం చెప్పి 4 రూపాయల కోసం మన లాభం అబద్ధం చెప్పారనుకోవచ్చు. కొంతమంది లాభం అక్కర్లేకుండా కూడా అబద్ధం చెబుతారు. కారణం కేవలం భయం. భయం వల్లే మనిషి అబద్ధాలు చెబుతాడు, భయం వల్లే మనిషి కంగారు పడతాడు, భయం వల్ల వాడు ఆత్మను తెలుసుకోలేడు. ఎన్ని సమస్త రోగాలకి భయమే కారణం. అనృతం పుణ్యం కాబట్టించిన అనృతం వస్తుంది అని భయం కారణం. అది ద్వంద్వాలు. బాహ్యానికి ఆచార్యులు వారు చెప్పారు కానీ ఇది కూడా నిజం కాదు. బాహ్యాన్ని చెప్పారు, అది అబద్ధం ఎందుకు చెప్పకూడదు చెప్పండి ఎవరైనా? చిన్నతనంలో మహాత్మా గాంధీ గారు చిన్నతనంలో వాళ్ళ ఇంటి గారు దొంగతనం చేశారు. కొనుకోండి ఈ పిల్లలు ఎప్పుడు బూట్లు ఏదో పూర్వం గూళ్ళు ఉండేవి, డబ్బులు దాచుకోవడం పరసలు తక్కువ. మహాత్మా గాంధీ గారు ఏం చేశారంటే చెడ్డ స్నేహాల వల్ల రూపాయి 2 రూపాయలు, రూపాయి 10 రూపాయలు అది బీడీలు కాల్చుకున్నాం, పిల్లలు ఎవరో జతలు పెట్టి బీడీలు కాల్చుకున్నాం, డబ్బులు తెమ్మన్నారు. ఈ గాంధీ గారు ఏం చేశారంటే చిన్నతనంలో బూట్లో రూపాయి 10 రూపాయలు తీసుకున్నారు తల్లికి తండ్రికి చెప్పాను. ఆ పిల్లలకి జత పెట్టాడు, పిల్లలు కూడా కుట్లకి బీడీలు కొనుక్కున్నారు, బీడీలు తాగేశారు, అయిపోయింది డబ్బులు అయిపోయింది. ఈ తల్లి బూట్లు 10 రూపాయలు పెట్టాను కనపట్టాలి ఏంటి, బూట్లు 10 రూపాయలు పెట్టాను కనపట్టాలి ఏంటి అనుకుంది గాంధీ గారి తల్లి. ఏమో నేను అడిగిన బూట్లు 10 రూపాయలు బీడీకి ఖర్చు పెట్టేశాడు. ఆ తల్లి అనుకునేది బూట్లు 10 రూపాయలు ఏమైంది అని. అయితే మీకు ఏమైంది అప్పుడు, కానీ ఆశ్చర్యం ఇక్కడే మీరు ఏదో బాగా గ్రహించాలి. గాంధీ గారి మీద వాళ్ళు ఏమో అనుమానించలేదు, తల్లి అనుమానించలేదు, గాంధీ గారు తీశారు తల్లి అనుమానించలేదు, తండ్రి అనుమానించలేదు. ఇప్పుడు నేను అడగలేదు నువ్వు తీసావా అబ్బాయి అని అడగలేదు, ఏం చేయాలి ఇతని మీద అనుమానం రావటం లేదు వాళ్ళకి. ఇప్పుడు గాంధీ గారు ఏం చేశారు, ఇప్పుడు గాంధీ గారు హాయిగా ఉండొచ్చింది కదా, గాంధీ గారు దొంగతనం చేసింది గాంధీ గారు తెలుసు కదా, మనం దొంగతనం చేశాం మనం దొంగతనం చేశాం అని ఎవరు అనుమానించడం అడగలేదు, పోలీసు వాళ్ళు రాలేదు అండి దగ్గరికి పోని అని ఎవరు అనుమానించలేదు. ఆయన మనం దొంగతనం చేశాం మనం దొంగతనం చేశాం ఆయనలో ఆయన బాధపడిపోయారు. ఇప్పుడు ఆయన ఎవరిని అడిగారు, ఇప్పుడు దండించారా హింసించారా ఏమీ లేదు అని చెప్పి ఏం చేశాడు అలా నాకు చూశాడు. ఇంకా బాధ పెరిగిపోతాను ఆయనకు లోపల, అది ఆయన ఎవరు అడగటలేదు, ఆయన మనసులో నుంచి ఆయనకు బాధ పెరిగిపోతుంది. ఏంటి ఎలాగా ఎద్దరిపై గొడవ ఎలాగా, వాళ్ళ గురికి ఆ పోయిన రోజు అనుకున్నారు అద్దరిపై పోయిందని రోజు అసలు గొడవ లేదు తర్వాత వాళ్ళకి, కానీ ఇది మటుకు మనసులో విపరీతమైన బాధ వచ్చేస్తాం. ఈ బాధను పోగొట్టుకోవడం ఎలాగని తెలియటండి. అప్పుడు ఏం చేశాడు గాంధీ గారు, చెప్పడానికి సిగ్గేస్తాను 10 రూపాయలు నేనే తీశాను అని చెప్పడానికి సిగ్గేస్తాను. ఇప్పుడు గాంధీ గారు ఏం చేశారు, కాగితం తీసుకుని పెన్సిల్ తీసుకుని దాని మీద రాశారు, పలానా రోజు 10 రూపాయలు పోయిందని మీరు అనుకున్నారు, ఈ మధ్యన కొంచెం చెడ్డ స్నేహాలు చేశాను, ఆ చెడ్డ స్నేహాలలో బీడీలకు డబ్బులు డబ్బుకు రమ్మన్నారు ఇంటికా నుంచి, అంటే 10 రూపాయలు నేనే పట్టుకుపోయాను, కానీ మీరు ఎవరో పట్టుకుపోయారని మీరు అనుకుంటున్నారు అని చెప్పి నేను ఇంకా 10 రూపాయలు ఇప్పుడు బూట్లు 10 రూపాయలు తీను అని ఏం చేశాడు, కాగిత ముక్క మీద రాసేసి నోటి తెలిసి చెప్పడానికి సిద్ధేసి తండ్రికి చూపించాడు. తండ్రికి చూపిస్తే ఏం చేశాడు, తండ్రి నువ్వు ఎందుకు తీసావు అని అడగలేదు ఆయన, కొంచెం కాగితం చదువుకుని ఇంకెప్పుడు తీగ్రా అనలేదు ఆయన, కాగితం చదువుకుని బొట్టపడడం ఉంది కన్నీళ్ళు కార్చాడు. తండ్రి గారు ఏం చేశారు, నువ్వు 10 రూపాయలు తీయొద్దు అని అనలేదా, ఎందుకు తీసావు అని అడగలేదు, కనుక కాగితం చదువుకుని మటుకు బొట్టపడడం ఉంది కన్నీళ్ళు కార్చాడు. నన్ను నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను ఈ పని చేసినందుకు అన్నాడు గాంధీ గారు చిన్న. తండ్రి గారు ఏం మాట్లాడారు, నేనేం చెప్పక్కర్లేదు నీకు, నువ్వు పశ్చాత్తాపమే నేను బాగు చేస్తుంది, నీ పశ్చాత్తాపమే నువ్వు పడ్డ పశ్చాత్తాపమే నిజం, నేను మాటలు చెప్పక్కర్లేదు, నువ్వు పడ్డ పశ్చాత్తాపం వల్ల నువ్వు అభివృద్ధిలోకి వస్తావు. ఏంటి మీరు ఏం చెప్పారు, గాంధీ చేసిన పొరపాటు దుఃఖం ఎవరికి వచ్చింది, ఎవరికి రాదు, ఆయనకి వచ్చింది అని చెప్పి మనకి అసలు ఈశ్వరుడు చెప్పిన మూలం ఏమిటంటే మనం ఏ పని అయితే తీర్థం అబద్ధం అంటే అబద్ధం అనే కాదు ఇక్కడ అసలు. వీరికి ఆచార్య వారు ఇప్పుడు ఈ ప్రస్తావన తెచ్చారు, కానీ ఏ పని అయితే మనల్ని చేయొద్దన్నారో ఈశ్వరుడు చేయొద్దు నిషేధించాడు, నిషిద్ధ కర్మ, దాని నిషిద్ధ కర్మ కూడిన పని ఏదైతే, ఇది కూడిన పని ఏ పని అయితే, ఇది కూడిన పని అని ఈశ్వరుడు ఏ పని అయితే ఏ పని గురించి అయితే చెప్పాడు, దాని నిషిద్ధ కర్మలు అంటారు వేదాంత పరిభాష. ఆ పని చేయటం వల్ల చేసిన వాడికి దుఃఖం వస్తున్నట్టు మానే ఉన్నారు. మీరు గ్రహించాలి, ఆచార్య గారు చెప్పాడా లేదా కృష్ణుడు చెప్పాడా రాముడు చెప్పాడు అలా మీరు ఎవరు వెళ్ళొద్దు, నేను మీ సొంత కాలమే నిలబడమని కోరుతాను. మిమ్మల్ని నేను కోరిది ఏంటంటే ఆచార్య వారి ఆచార్య వారు చెప్పారు కాబట్టి మనం చెయ్యాలి, లేదా భగవంతుడు కృష్ణుడు చెప్పాడు కాబట్టి మనం చెయ్యాలి, లేదా యేసుక్రీస్తు చెప్పాడు కాబట్టి అలా చెయ్యాలంటే మీ మనసు లోపల కదా, నా మాత్రం జాగ్రత్త కదా. ఈ జన్మలకు వచ్చే జన్మలో కూడా ఎవరో చెప్పారు కదా, మీకు ఆ విషయం అర్థం కాకపోతే కృష్ణుడు చెప్పాడు కదా రాముడు చెప్పాడు కదా యేసుక్రీస్తు చెప్పాడు కదా అని అలా చెప్పారని అలా కానీ మీ మనసు ఆలోచిస్తా అంటే మీ మనసు లోపల కలిగి మీకు జ్ఞానం కలదు. అది ఎందుకు చెప్పారు వాళ్ళు, ఏ పని అయితే వాళ్ళు మీకు దుఃఖం వస్తున్నారు, మీకే దుఃఖం వస్తుంది. ఏ పని అయితే భగవంతుడు వద్దని చెప్పాడో ఆ పని కనుక మీరు చేస్తే మీకు దుఃఖం వస్తుంది కాబట్టి వద్దని చెబుతున్నాడు. అది మీరు ఇక్కడ గ్రహించవలసిన పాయింట్. ఆ విషయం మీకు అర్థమయ్యే వరకు మీకు ఆ శాస్త్ర మర్యాద తెలియదు. శాస్త్రం అంటే ఏంటో దాని విలువేంటో శాస్త్రం యొక్క మర్యాద ఏంటో ఈ క్లూ మీకు అర్థం అవ్వాలి. అయ్యే భగవంతుడు చెప్పాడంటే మిమ్మల్ని బాధ పెట్టమని భగవంతుడు చెప్పాడా, మీకు దుఃఖం రాకుండా ఉండాలని భగవంతుడి ఉద్దేశం. ఏ పని చేస్తే నీకు దుఃఖం వస్తుందో ఆ పని విడిచిపెట్టమన్నారు. దాన్ని ఏం చేసి నిషిద్ధ కర్మల కింద పెట్టాడు. అంటే మన కోసమే పెట్టాడు కానీ ఆయన శాసించడానికి కాదు. మనకు చుట్టాలు స్నేహితులను ఎలా అనుకుంటాం? భగవంతుడి చుట్టాలు ఎంత స్నేహితులు అంటే భగవంతుడి చుట్టాలని స్నేహితులు అనుకుంటే అభిమానుడు చచ్చిపోతాడు. యుద్ధం వాడు మేనలే కదా, కృష్ణుడు స్వయం మేనలే, తక్కువ కంటే వేరుగా ఏదైనా ఉండదు. అసలు అజ్ఞానం అంటే కాలం ఫీడింగ్ చేస్తాం, ఆ పాపం పుణ్యం ఆ ద్వైతం వచ్చేస్తాం మనసు జ్ఞానం ఇవ్వడం. కర్ణుని చంపే ముందు అతని చక్రం లాగేటప్పుడు, కర్ణుడు రథం దిగి చక్రం తీసేటప్పుడు వాసుదేవ స్వామి భగవంతుడు ఏమంటాడంటే, అతను చంపమంటాడు, కర్ణుని చంపమంటాడు. ఇతను చంపడు, ఇంకా తను ఇతను చక్రాన్ని ఎత్తుకుంటున్నాడు, రథం యొక్క చక్రాన్ని ఎత్తుకుంటున్నాడు. ఇతను చంపకూడదని అంటే మళ్ళీ అతను యుద్ధం చేసినప్పుడే మనం చంపుదాం, అతను చక్రాన్ని తీసుకుంటున్నాడు ఈ టైంలో చంపకూడదని అర్జునుడు, అంటే యుద్ధం యొక్క మర్యాద. భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వు చంపేయి నువ్వు చంపేయి అంటున్నాడు. ఎవరిని? కర్ణుడు. నువ్వు చంపేయి నువ్వు చంపేయి అంటున్నాడు. ఈయన పని చేయకుండా ఇంకా మీరు ఆలోచించాలి. భగవంతుడు చెబుతున్నాడు నువ్వు చంపరాని, కానీ చంపరా అంటే ఏంటి లోపల పై మనకు పాపం వస్తుంది, మనకు పాపం వస్తుంది. పైకి చెప్పలేదు అర్జునుడికి, పైకి అర్జునుడికి చెప్పడం లేదు, కానీ భగవంతుడు చెప్పినా చేయటం లేదు. భగవంతుడే చెబుతున్నాడు స్వయంగా చెయ్యరా చెయ్యరా అని, చంపేయరా అని చంపేయరని. కానీ ఏంటి లోపల పాపం వచ్చేస్తున్నామో, నాకు ఈ పాపకరం నా తల చుట్టుకుంటున్నామో, వీడు చంపమంటున్నాడని లోపల భయం. అర్జునుడు అసలు మాట్లాడుతున్నాడు, నాకు పాపం వస్తున్నమాట ఈ పైకి చెప్పడం లేదు. అప్పుడు కృష్ణుడు గ్రహించాడు, భగవంతుడు గ్రహించి ఏమన్నాడంటే, నీ పాపాన్ని నేను భరిస్తుంటే నేను చంపాను. అంటే ఇంకా తెలిసిపోతుంది ఇది ఎందుకు చంపడం లేదు, ఈయన ఎన్నిసార్లు చెప్పినా చంపడం లేదు. లోపల ఉద్దేశం ఏంటి, ఈయన చంపి ఇటువంటి పరిస్థితిలో చంపితే మన పాపం అని. అప్పుడు భగవంతుడు ఏం చెప్పాడంటే, నీ పాపాన్ని నేను భరిస్తాను చంపాను. అప్పుడు కానీ అర్జునుడు చంపలేదు. కానీ ఆచార్యుల వారు చెప్పింది సరిపోయిందండి మీకు, మీకు ఉదాహరణ చెప్పిన ఆచార్యులు వారు ఏమన్నారు, ఆచార్యులు వారు ఏమన్నారండి, ఒక మంచి కోసం నువ్వు అబద్ధం చెప్పినప్పటికీ అది నీకు అంటదన్నాడు. ఆ ధర్మరక్షణ కోసం అంటే అక్కడ కన్ను ఏదో రకంగా చంపాలి అక్కడ. అది కదండి, ఒక మనిషిని చంపాలని నిర్ణయించుకున్నాడు భగవంతుడు. అక్కడ వాడు ఎలా చంపితే చస్తాడో అలాగే చంపుతాడు. కానీ ఒక ఆపరేషన్ చేయాలనుకుని నిర్ణయించాడు డాక్టర్ గారు, ఒక ఆపరేషన్ చేయాలనుకున్నారు మనిషికి. ఆ ఆపరేషన్ ప్రొసీజర్ ఎలా చేయాలో ఎక్కడ చేయాలో అలాగే చేస్తాడు. కానీ మీకు బాధ వస్తుందని మాంటారు అది. మనిషి అక్కడ కన్నును చంపాలని భగవంతుడు అనుకున్నాడు, అతను చంపాలి అక్కడ. వాడు ఎలా చంపితే వాడిని ఎలా చంపితే అలాగే చంపుతాడు. కానీ అక్కడ అక్కడ పుణ్యమ పాపానికి మనస్సుకు సంబంధించింది, వాడిని చంపాలని అక్కడ భగవంతుడు నిర్ణయించాడు, చంపుతాడు. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, రాముడు చెట్టు చాటు నుండి ఎందుకు కొట్టాడండి, ప్రతి వాళ్ళు రామాయణం చదివిన వాళ్ళు రాముడిని విమర్శించుకున్నది అలవాటు. రామాయణం చదివిన వాళ్ళందరూ ఏమైంది, రాముడిని విమర్శిస్తారని చెట్టు చాటు నుండి ఎందుకు కొట్టాడు, ఎదురుగుండా కొట్టకూడదు, ఎదురుగుండా కొడితే చావడు, వాడిని చంపాలి. ముందు భగవంతుడు నిర్ణయించాడు వాడిని చంపాలని, ఎదురుగుండా కొడితే చావడు అంటే చెట్టు చాటుని కొట్టాడు. వాడిని చంపే వాడిని చంపడానికి ఒక నిర్ణయానికి వచ్చాడు, వాడిని చంపడం తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు. వాడిని ఎలా చంపితే వాడు ఎలా చంపితే అలా చేస్తా అలా చంపుతాడు, కానీ ఎదురుగుండా వచ్చి ఎలా చంపుతాడు అసలు. ఇది మీరు ఎందుకు అర్థం చేసుకోవాలండి, మీరు ఎదురుగుండా వస్తే వాడు చావడు. కానీ మీరు ఆయన చంపకపోతే అక్కడ చంపవలసిన పరిస్థితి వచ్చింది అక్కడ అని చదవండి. చంప ఎలా ఉంది, దోషం కింద ఉంది, పాపం కింద ఉంది. కానీ ఇది ఏం కాదు. ఇప్పుడు ఆచార్యుల వారు చెప్పేది ఏంటంటే, మీరు ఒక మంచి కోసం ఒక ధర్మం కోసం ఏదైనా ఒక అబద్ధం చెప్పినప్పటికీ దానివల్ల మీకు దోషం అంటదు అని. ఇవన్నీ ఈ అబద్ధం అనేది